అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు విభాగం నుండి. ఈ కార్యక్రమం మీకు వినిపిస్తున్నది క్రాంతి స్వరూప్. ముందుగా గురుశ్రీ ఆరిక జోనేష్ గారిచే ఈనాటి ధ్యానాంశాన్ని విందాము.
క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరుడారా, అమృతవాణి రేడియో వెరిటాస్ ప్రేక్షకులారా, వీక్షకులారా, మీకందరికీ శుభాభివందనములు. ప్రియ సహోదరి సహోదరుడారా, నూతన నిబంధనలో ధైర్యవంతుడైన ప్రవక్త వ్యక్తి ఎవరు అంటే బాప్తిస్మ యోహాన్ గారే. ప్రియ సహోదరి సహోదరుడారా, సత్యం మాట్లాడటంలో బాప్తిస్మ యోహాన్ గారు ముందు ఉంటారు. మరి ఈనాటి సువార్త పఠనంలో మనం చూస్తూ ఉన్నాం మార్కు సువార్త 6:14-29 వరకు. పవిత్రుడైన బాప్తిస్మ యోహాను, దుర్మార్గుడైన హేరోదు అంతిపాసు. ప్రియ సహోదరి సహోదరుడారా, బాప్తిస్మ యోహాను తప్పుని ఆరోపించి సరిదిద్దడం హేరోదు అంతిపాసుకు నచ్చలేదు. తన తమ్ముడు భార్యను ఉంచుకొని చట్ట విరుద్ధంగా వివాహం ఆడి అక్రమ సంబంధంతో జీవించే హేరోదును నిర్భయంగా ధైర్యంగా ప్రశ్నించాడు, ఎదుర్కొన్నాడు. బాప్తిస్మ యోహాను తన ప్రాణాలను లెక్క చేయకుండా ధైర్యంగా హేరోదును ప్రశ్నించాడు. కాని హేరోదు తన జీవితంలో చేసినటువంటి పాపాన్ని గుర్తించలేకపోయాడు. ప్రియా సహోదరి సహోదరులారా, నిజం నిప్పులాంటిది అని పెద్దలు అంటూ ఉంటారు. ఈ యొక్క మాటను చాలాసార్లు మనం విని ఉన్నాం, పలికి ఉన్నాం. అవును ప్రియ దైవప్రజలారా, ఎవరైనా నిజం మాట్లాడినప్పుడు మనం తొందరగా వారిని నమ్మము. కానీ రాను రాను మనకే అర్థమవుతూ ఉన్నది. ఈనాటి స్వార్థ పట్టణంలో కూడా బాప్తిస్మ యోహాను గారు హేరోదుని ప్రశ్నించినప్పుడు హేరోదు మరి ఎలాగైనా బాప్తిస్మ యోహాను చంపాలని ప్రయత్నించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడారా, దేవాది దేవుడు మన నుండి ఆశించేది ఒక పవిత్ర జీవితం. పవిత్ర జీవితం మోక్షానికి మార్గం. ఎందుకంటే దేవాది దేవుడు మనలందరినీ కూడా తన యొక్క రూపములో పోలికలో సృజించి ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితం ద్వారా దేవాదేవుణ్ణి మనం కీర్తించాలి, స్తుతించాలి, ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర జీవితం మోక్షానికి మార్గం. పవిత్ర జీవితం వైపు అడుగులు వేద్దాం, పవిత్ర జీవితం వైపు మన యొక్క ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఈనాటి సువార్త పట్టణంలో బాప్తిస్మ యోహాను గారు హేరోదుని ఒక ప్రశ్న అడిగి ఉన్నారు. అది ఏమిటి అంటే, నీవు నీ సహోదరుని భార్యను వివాహమాడుటకు సరికాదు. ప్రియా దైవప్రజలారా, బాప్తిస్మ యోహాను గారు యొక్క మాటలు పలుకగానే హేరోదుకు నచ్చలేదు. కాని ధైర్యంగా ఒక రాజుని ఎదిరించగలిగాడు, ధైర్యంగా ఒక రాజుని ప్రశ్నించగలిగాడు బాప్తిస్మ యోహాను గారు. కాబట్టి ప్రియ దైవప్రజలారా, ఒక పవిత్రమైనటువంటి జీవితం ద్వారా మనం దేవాది దేవుణ్ణి ఆరాధించగలం. ఒక పవిత్రమైనటువంటి జీవితం ద్వారా ఆ యొక్క ప్రభుని మనం స్తుతించగలం. కాబట్టి ఆ యొక్క పవిత్రతలో మనమందరం కూడా జీవించడానికి వెనుకంజ వేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఆ యొక్క పవిత్రతను, ఆ యొక్క పరిశుద్ధతను దేవాదిదేవుడు మనందరిలో ప్రసాదించాడని, పవిత్రతతో మనం దేవాది దేవుణ్ణి మన యొక్క హృదయాలలో స్వాగతించగలం. కాబట్టి పవిత్రత అనేది ఒక నూతన వస్త్రంగా మన యొక్క జీవితంలో మారాలి, అదేవిధంగా ధరించడానికి మనమందరం కూడా ప్రయత్నించాలి. కాబట్టి ప్రియ దైవప్రజలారా, ఈ రోజున మనమందరం కూడా నిజంగా నేను ఒక పవిత్రత వైపు నేను ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నానా, పవిత్రత వైపు నేను నా యొక్క ప్రభుని స్తుతించగలుగుతూ ఉన్నానా అని మనమందరం కూడా ధ్యానించుకుందాం.
ఇంతవరకు గురుశ్రీ ఆరిక జ్ఞానేశ్ గారి ధ్యానాంశాన్ని మనము విన్నాము. ఇప్పుడు ఒక మధురమైన గీతాన్ని ఆలకించుదాం. విశాఖపట్నం అతిమేత్రాసనం మహారాణిపేట విచార్ నుండి శ్రీమతి రోహిణి గారిచే అమృతవాక్ను విందాము.
అమృతవాక్కు కార్యక్రమానికి స్వాగతం. పితా, పుత్ర, పరిశుద్ధాత్మదేవుడు నన్నును నా పరిచర్యను దీవించునుగాక. ఆమేన్. ఈ దినము మనము ఇర్మియా విజ్ఞాపన ప్రార్థన గురించి తెలుసుకుందాం. ఇర్మియా ఒక ప్రవక్త. బెన్యామీను మండలములో గల అనాతోతు అనే ఒక గ్రామ నివాసి. ఇతడు తన ప్రజల కొరకు నిరంతరం విజ్ఞాపన చేస్తూ ఉంటాడు దేవునితో. ఇతడు అంగలార్చేవాడు, అంటే దుష్టవర్తనులైన తన జాతి ప్రజలను క్షమించమని నిరంతరము దేవునికి విజ్ఞాపన చేస్తూ, మనవి చేస్తూ, దేవుని యొక్క కోపము నుండి తన ప్రజలను కాపాడుతూ ఉంటాడు. అందువలన ఇతనిని విలపించే ప్రవక్త అని కూడా అంటారు. అంటే తన ప్రజల పాపాల కొరకు నిరంతరం విలపిస్తూ ఉంటాడు. వారిని ఏ విధంగా దేవుని వైపు మరల్చాలి, వారిని ఏ విధంగా దేవుని యొక్క ఆగ్రహము నుండి కాపాడాలి అని ఇర్మియా జీవితకాలమంతా కూడా అదే విధంగా తపన పడుతూ ఉంటాడు. దేవుని దగ్గరకు తన యూదా జాతి వారిని అందరినీ చేర్చాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇర్మియా గ్రంథము 42:1-6 వరకు చూస్తే, అంటే ఈ ఇర్మియా ప్రవక్త ఏ కాలంలో తన ప్రేషిత కార్యాన్ని ప్రారంభిస్తాడు అంటే, బబులోనియా జాతి వారు, ఆ దేశ ప్రజలు యూదా జాతి వారిని అనేక శ్రమలకు గురి చేస్తారు. ఆ యూదుల యొక్క క్లిష్ట కాలములో, యూదుల యొక్క కష్ట సమయంలో ఇర్మియా తన పరిచర్యను ప్రారంభిస్తాడు. ఈ సమయంలో బబులోనియా వాసులు యూదాజాతి వారిని శిక్షించే విధానము, వారిని శ్రమలకు గురిచేసే విధానము చూసి యూదాజాతి వారు చాలా భయపడతారు, చాలా వేదన నొందుతారు. ఏ విధంగానైనా ఈ దేశం నుండి ఈజిప్టుకు పారిపోవాలి అని నిర్ణయించుకుంటారు. అలా నిర్ణయించుకున్నప్పుడు ఈ యూదాజాతి బృందానికి యోహానాను బృందము నాయకత్వం వహిస్తుంది. ఈ నాయకత్వం వహించిన ఈ బృందమంతా ఆ టైంలో ప్రవక్తగా ఉన్నటువంటి ఇర్మియా యొద్దకు వస్తారు. వచ్చి, మహాప్రవక్తవు కదా, నీవు దేవునితో మాట్లాడి మేము ఈజిప్టుకు పారిపోవాలి అనుకుంటున్నాం, అయితే అది దేవుని చిత్తమో కాదో తెలుసుకొని మాకు చెప్పు, అయితే ఒకవేళ అది దేవుని చిత్తము కాకపోతే మేము ఇక్కడే ఉంటాం, దేవుని యొక్క చిత్తానికి మేము కట్టుబడి జీవిస్తామని ముందుగానే ఇర్మియాతో మాట ఇస్తారు. ఇర్మియా దేవుణ్ణి ప్రార్థిస్తారు, చాలా ఎక్కువగా ప్రార్థిస్తారు. నీ చిత్తాన్ని తెలియజేయు ప్రభు, ఈ యూదాజాతి వారందరూ తిరిగి నీవు దాసత్వం నుండి తీసుకువచ్చిన ఆ ఈజిప్టుకే వెళ్లాలనుకుంటున్నారు, నీ చిత్తమేంటో తెలుపు ప్రభు అని ప్రార్థిస్తున్నా. అలా ప్రార్థించినప్పుడు 10 రోజుల తరువాత ఇర్మియాకు దేవుడు జవాబిస్తారు. ఇర్మియాతో ఏమని చెప్తారంటే, ఇర్మియా నీవు ఈ ప్రజలతో చెప్పు ఏమనంటే, మీరు తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈజిప్టుకు వెళ్లొద్దు, మిమ్మలను అక్కడ నుండి ఇక్కడికి తీసుకువచ్చాను, బబులోనియా రాజు యొక్క హృదయాన్ని మృదు మధురంగా మారుస్తాను, రాజు మీ పట్ల కరుణ చూపినట్లు చేస్తాను అని చెప్తారు. అదే మాట ఇర్మియా వీళ్ళకి చెప్తారు, యూదాజాతి వారికి. మరలా ఇంకో మాట కూడా అంటారు, ఒకవేళ మీరు నా మాటను ధిక్కరించి ఈజిప్టుకు వెళితే అక్కడ మిమ్మలను కరువు వెంటాడుతుంది, ఒక భయంకరమైన కరువు వల్ల మీరు అక్కడ చనిపోతారు అని ఇర్మియా ప్రవక్త ద్వారా యూదా ప్రజకు చెబుతారు. ఇదే మాటను విన్నటువంటి యూదా జాతి వారు ఈ యోహానాను బృందముతో కలిసి ఇర్మియాకి ముందుగానే మాట ఇస్తారు కదా, కాని వారు ఇచ్చిన ప్రమాణాన్ని వారు నిలబెట్టుకోలేకపోతారు. వెంటనే ఆ ప్రమాణాన్ని ధిక్కరించి, ప్రవక్తగా ఇర్మియా చెబుతున్న మాటను కూడా ధిక్కరించి వారేం చేస్తారు, ఈజిప్టుకు వెళ్లిపోతారు. అప్పుడు ఇర్మియా ఎంతగానో వారి చెబుతారు వెళ్లొద్దు అని. వారు వెళ్లడమే కాకుండా ఇర్మియాను కూడా తీసుకుపోతారు బలవంతంగా. ఇక్కడ ఇర్మియా తన ప్రజల కొరకు ఎంతగా మొరపెట్టాడో, తన ప్రజల కొరకు ఎంతగా విలపించాడో, తన ప్రజల కొరకు ఎంతగా అంగలార్చాడో, ఎంతగా దేవునికి విజ్ఞాపన చేశాడో, ఇర్మియా యొక్క విజ్ఞాపన ప్రార్థన అంతా కూడాను వృధాగా పోతుంది. తరువాత అంటే ఇది 42వ అధ్యాయంలో జరుగుతుంది. ఆ తరు అంతకన్నా ముందు ఏమవుతుంది అంటే ఈ ఇర్మియా ప్రవక్తగా ఉన్న తన ప్రేషిత కార్యాన్ని ప్రవక్తగా ప్రారంభించిన సమయంలో ప్రజలు చాలా దుష్టవర్తనులై ఉంటారు చాలా ఎక్కువగా. అంటే దేవుని ఆజ్ఞను నిబంధనపు షరతులను పాటించకుండా జీవిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో అక్కడ ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది. ఏమని అంటే ఈ ప్రజల యొక్క దుష్ట వర్తనము చూసి ఇర్మియా ప్రజల కొరకు దేవునికి విజ్ఞాపన చేస్తాడు. ఏ విధంగా అంటే ఆ 24వ వచనంలో అంటాడు, ప్రభు నీవు కఠినముగా, అంటే ఇర్మియాకు తెలుసు ముందే కఠినముగా దండిస్తే ఈ ప్రజలు ఏ విధంగా శిక్షింపబడతారో. అందుకే అంటారు వారిని క్షమించమని కూడా అడగడు. వారిని క్షమించే భగవంతుడు వారిని క్షమించే స్థితిలో లేరని కూడా ఇర్మియాకు తెలుసు. అందుకే 10వ అధ్యాయము 24వ వచనంలో అంటారు, మృదువుగా శిక్షింపుము అంటారు. ప్రభు నీ ప్రజలను మృదువుగా శిక్షింపుము, నీవు కఠినముగా వీరిని శిక్షిస్తే వారు ఆ శిక్షను భరించలేరు అంటారు. 25వ వచనంలో అంటారు, వారిని నీ యొక్క ఆగ్రహమును అన్యజాతి వారిపై కురిపించు, కాని నీ జాతి వారిని మాత్రము నీవు వారిని శిక్షించొద్దు అని మొరపెడుతూ ఉంటాడు. అంటే ఇర్మియా ప్రజలు ఎంత దుష్టవర్తనులని తెలిసినప్పటికీ కూడా వారి కొరకు నిరంతరము కూడా ప్రభువుని విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ఆ తరువాత 11వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. ఏమనంటే ప్రభువు ఇర్మియాతో అంటారు, ఈ యొక్క ప్రజలు నిబంధనపు షరతులను పాటించలేదు కనుక వారిని నేను శిక్షిస్తాను అని మరలా చెబుతారు. ప్రతిసారి కూడా దేవుడు వారిని శిక్షిస్తాను అన్నప్పుడు ఇర్మియా దేవునికి అడ్డుపడతాడు. తరువాత ఇర్మియా మీద ప్రభు ఒక క్షణంలో కోపగించుకుంటాడు. ఏమనంటే నీవు వారి తరపున మనవి చేయొద్దు అని ఇర్మియాను హెచ్చరిస్తారు. ఇంతగా దేవుని యొక్క కోపము యూదా ప్రజల మీదకు రాకుండా ఉండాలి అని ఇర్మియా అలాగా దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, 11వ అధ్యాయంలో ఉంటుంది, వీరిని ఇర్మియాను యూదా ప్రజలు చంపాలని చూస్తారు. ఏ విధంగా అంటే చాలా కోపంగా ఉంటారు వాళ్ళు. కానీ ఇర్మియా ఒకే ఒక్క మాట చాలా అద్భుతంగా దేవుని ప్రార్థిస్తారు, సర్వశక్తివంతుడైన దేవా, నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి, నా వ్యాజ్యమును నీకు అప్పగిస్తున్నాను, ఈ ప్రజలు నన్ను చంపాలని చూస్తున్నారు కానీ వీరిని క్షమించు అంటారు. ఈ విధంగా తనని చంపాలని చూస్తున్న ప్రజలను శిక్షించొద్దు అని భగవంతుణ్ణి విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ఇది ఇర్మియా విజ్ఞాపన ప్రార్థనలో ఉన్నటువంటి చాలా గొప్పతనం, అంటే ఇర్మియా యొక్క వ్యక్తిత్వాన్ని మనకి ఇక్కడ మనకి చూపిస్తుంది. తరువాత 14వ అధ్యాయంలో ఉంటుంది, ప్రజల యొక్క దుష్ట వర్తనము చూచి ప్రభు వారికి ఏమనుకుంటాడు అంటే ఒక గొప్ప కరువుని ఇవ్వాలి అనుకుంటారు. ఇర్మియాతో ముందుగానే చెప్తారు ఈ 14వ అధ్యాయంలో, వీరు ముందుకి కరువు వాత పడతారు అని. వెంటనే ఇర్మియా ఈ విషయాన్ని ప్రజలకు చెప్పి మీరు మారు మనస్సు పొందండి అంటారు. వెంటనే ఇర్మియా మాటను లెక్క చేయకుండా కొంతమంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు. అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఏమని చెప్తారు, ఇర్మియా మాటకు వ్యతిరేకించి ప్రజలందరినీ కూడా వారి వైపు తిప్పుకుంటారు. తిప్పుకొని ఏమని చెప్తారు, కరువు రాదు, ఎలాంటి కరువు మిమ్మల్ని బాధించదు అని చెప్పి ప్రజలను వారి వైపు ఈ అబద్ధ ప్రవక్తీకులు తిప్పుకుంటారు. తిప్పుకున్నప్పుడు ప్రభువు ఇర్మియాతో అంటారు, ఎవరైతే అబద్ధ ప్రవచనాలను చెప్తున్నారో వాళ్ళందరూ కూడా కత్తివాత పడతారు అంటారు. ప్రభువు ఎప్పుడైతే అలా చెప్తారో వెంటనే ఇర్మియా వారి కొరకు విజ్ఞాపన చేస్తారు. ఈ విధంగా ఇర్మియా జీవితకాలం అంతా కూడాను విజ్ఞాపన ప్రార్థనతోనే నిండిపోతుంది. ప్రవక్త అంటే ఎవరు, ప్రజల మనిషి. దేవుని యొక్క ఆజ్ఞలను ప్రజలకు వివరిస్తారు. ప్రజల యొక్క కష్టాలను నష్టాలను ప్రవక్త దేవునికి మొరపెడతాడు. ఈ విధంగా ప్రవక్త తన జీవితకాలం అంతా కూడా ప్రజల బాగోగుల కొరకే దేవుని విజ్ఞాపన చేస్తాడు. అలాంటి ప్రవక్త ఇర్మియా. ఈ విధంగా ఈ లోకంలో జీవిస్తున్న మనందరికీ కూడా దేవుడు మన అంతస్తుకు తగినట్లుగా ఒక స్థాయిని ఇస్తారు, ఒక ఉపాధ్యాయుడు అనుకోండి, తన విద్యార్థుల కొరకు నిరంతరము దేవునికి విజ్ఞాపన చేయాలి. ఒక వైద్యుడైతే తనకు అప్పగించిన రోగుల కొరకు విజ్ఞాపన చేయాలి. ఒక పెద్ద అధికారి అయితే తన కింద పనిచేసే వారి కొరకు భగవంతునికి విజ్ఞాపన చేయాలి, వారి తరపున దేవునికి మొరపెట్టాలి. ఒక గృహిణి అయితే తన కుటుంబము కొరకు మొరపెట్టాలి. ఈ విధంగా స్వార్థం లేకుండా చిత్తశుద్ధితో తనకు అప్పగించిన వారి కొరకు ప్రార్థించడమే అసలు శిశులైన విజ్ఞాపన ప్రార్థన. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడైన ప్రభు, ఈ దినము విజ్ఞాపన ప్రార్థన అంటే ఏమిటో ఇర్మియా యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా మాకు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. మీరు మా అంతస్తుకు తగిన విధంగా ఎలాంటి బాధ్యతను ఇచ్చారో ఆ బాధ్యతకు అనుగుణంగా మేము ఆ యొక్క ప్రజల కొరకు, నీవు మాకు అప్పగించిన ఆ యొక్క బిడ్డల కొరకు నిరంతరము విజ్ఞాపన చేసేలాగున మమ్మలను దీవించండి తండ్రి. ఎలాంటి స్వార్థము లేకుండా చిత్తశుద్ధితో ఆ యొక్క నాకు అప్పగించినటువంటి ఆ బాధ్యత కొరకు మిమ్మల్ని మీకు ప్రార్థించే జ్ఞానాన్ని శక్తిని మాకు దయచేయండి. ఆమేన్, ఆమేన్.
ఇప్పుడు ఒక మధురమైన గీతాన్ని ఆలకించుదాం.
వేదన భరితా
వ్యాకుల మాత వేదన భరితా,
నీ దీన మనసును మాకొసగుమా,
నీ దీన మనసును మాకొసగుమా,
మా శ్రమలను సహింప విశ్వాసము నింపుమా, మా సిలువను మోయగా శక్తి నింపుమా, మా శ్రమలను సహింప విశ్వాసము నింపుమా, మా సిలువను మోయగా శక్తి నింపుమా.
వ్యాకుల మాత వేదన భరిత,
వ్యాకుల మాత వేదన భరిత,
నీ దీన మనసును మాకు సగుమా, నీ దీన మనసును మాకు సగుమా.
తమ్మను ప్రేమతో దర్శింపగా
ఆమె గర్భమందు శిశువు సంతసించెదా, మా ఇంటికి రమ్ము నివసింపుము,
ఆమె గర్భమందు శిశువు సంతసించెదా, మా ఇంటికి రమ్ము నివసింపుము,
మా శ్రమలను సహింప విశ్వాసము నింపుమా, మా సిలువను మోయగా శక్తి నింపుమా, మా శ్రమలను సహింప విశ్వాసము నింపుమా, మా సిలువను మోయగా శక్తి నింపుమా.
వ్యాకుల మాత వేదన భరిత,
వ్యాకుల మాత వేదన భరిత,
ఎ ఏడు వ్యాకులములు నీ హృదిని చీల్చినను. చముతో భరించితివి, బహుమాన కిరీటమును ధరించితివి,
విశ్వాస కవచముతో భరించితివి, బహుమాన కిరీటమును ధరించితివి,
ఆశ్రమలను సహింప విశ్వాసము నింపుమా, మా సిలువను మోయగా శక్తి నింపుమా, ఆశ్రమలను సహింప విశ్వాసము నింపుమా, మా సిలువను మోయగా శక్తి నింపుమా.
వ్యాకుల మాత వేదన భరిత, వ్యాకుల మాత వేదన భరిత,
అమితమైన శోకముతో సిలువ క్రింద నిలువగా,
నీ దివ్య సుతుడు నీ మోమును చూచి మమ్ములని బిడ్డలుగా చేసెనుగా,
నీ దివ్య సుతుడు నీ మోమును చూచి మమ్ములని బిడ్డలుగా చేసెనుగా,
ఆశ్రమలను సహింప విశ్వాసము నింపుమా, మా సిలువను మోయగా శక్తి నింపుమా, మా శ్రమలను సహింప విశ్వాసము నింపుమా, మా సిలువను మోయగా శక్తి నింపుమా.
వ్యాకుల మాత వేదన భరిత, వ్యాకుల మాత వేదన భరిత,
నీ దీన మనసును మా కొసగుమా, నీ దీన మనసును మా కొసగుమా,
మా శ్రమలను సహింప విశ్వాసము నింపుమా, మా సిలువను మోయగా శక్తి నింపుమా, మా శ్రమలను సహింప విశ్వాసము నింపుమా, మా సిలువను మోయగా శక్తి నింపుమా.
వ్యాకుల మాత వేదన భరిత, వ్యాకుల మాత వేదన భరిత.
ఇది ఈనాటి కార్యక్రమం. తిరిగి మరలా రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. మీకోసం మేము ప్రార్థిస్తుంటాము. మా కొరకు మీరు ప్రార్థించండి. మీ క్రాంతి స్వరూప్.